తర్వాత మళ్ళీ ఆయన ప్రభాస క్షేత్రం అని సౌరాష్ట్రంలో ఉంది, సోమనాథలింగం ఉన్న చోట. అక్కడ పశ్చిమ సముద్రంలో గ్రహణ స్నానానికి ఒకసారి వెళ్ళాడు. అప్పుడు కూడా ఈ మహానుభావులు అందరూ వచ్చారు. ఈ రెండు గ్రహణ స్నానానికి ప్రత్యేకత, ఒకటి కురుక్షేత్రం, ఒకటి ప్రభాస క్షేత్రం. ఈ రెండింటి గురించి భారతం, భాగవతం కూడా చెబుతున్నాయి, పురాణాలు కూడా చెబుతున్నాయి. ఈ రెండు చోట్ల శ్రీకృష్ణ పరమాత్మ స్నానం చేశాడు. అందుకని ఓహో కృష్ణ పరమాత్ముడు ఇక్కడ గ్రహణ స్నానము తాను చేసి ఇతరుల చేత చేయించాడు గనక మనం కూడా చేద్దామని ఆ తర్వాత ఆయన వారసులు, ఆయన భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం చేసి తరించడం మొదలుపెట్టారు. ఇంకో అద్భుతమైన ఘట్టం కూడా ఉందండి. అసలు పాండవులకి విజయం గ్రహణ స్నానం వల్లే తెచ్చిపెట్టాడు ఆయన. ఇదొక అద్భుతమైన గాథ. ఒకప్పుడు కౌరవ పాండవులు యుద్ధానికి సంసిద్ధులైన సమయంలో సహదేవుడి దగ్గరికి దుర్యోధనుడు వచ్చాడు. సహదేవుడు గొప్ప జ్యోతిష్కుడు, ఆయన ముహూర్తం పెడితే తిరుగుండదు. ఆయన సహదేవుడికి నమస్కరించి, దుర్యోధనుడు నేను మిమ్మల్ని భవిష్యత్తులో జరగబోయే యుద్ధంలో తుక్కు కింద ఓడించాలి, మీరు నా చేతిలో చావాలి, దానికి ఒక మంచి ముహూర్తం పెట్టానంట, మీరు చాలా మంచివాడు. దుర్యోధనుడు సహదేవుడిని అడిగినట్టుగా నా దగ్గరికి వచ్చి అడగట్లేదు. వాడు ఎంత దుర్మార్గుడు ఆలోచించడు. దుర్యోధనుడు సహదేవుడి దగ్గరికి డైరెక్ట్గా వచ్చి కౌరవ పాండవ యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో మేము మిమ్మల్ని చంపాలి, మీరు ఓడిపోవాలి, మీరంతా చావాలి, అందుకు మంచి ముహూర్తం పెట్టని సహదేవుణ్ణి అడిగాడు. పూర్వం జ్యోతిష్కులు అడిగితే తమ ప్రాణానికి ముప్పు వచ్చే ముహూర్తాలు కూడా పెట్టేసేవారు. అది జ్యోతిష్శాస్త్ర నియమం. ఏమీ డబ్బు పుచ్చుకోకుండా వాడు ఇస్తే మాత్రమే తాంబూలం పుచ్చుకొని ముహూర్తాలు పెట్టే మహానుభావులు వాళ్ళు. వెంటనే ఆయన ఏమన్నాడు, రేపు రాబోయే మార్గశీర్ష మాసానిలో, అప్పుడు అధిక మాసం వచ్చింది ఆ సంవత్సరం, అధిక మాసంలో సాధారణంగా గొప్ప కార్యక్రమాలు ఏం చేసినా అసలు మాసంలో పెడతారు తప్ప అధిక మాసంలో చేయరు. ఆ సంవత్సరం మహాభారత యుద్ధంలో అధిక మార్గశీర్షం, నిజ మార్గశీర్షం వచ్చాయి. అధిక మార్గశీర్ష మాసంలో వచ్చే అమావాస్య సూర్యగ్రహణం. అమావాస్య నాడు మాత్రమే సూర్యగ్రహణం వస్తుంది, పూర్ణిమ నాడు మాత్రమే చంద్రగ్రహణం వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి సుమ. గ్రహణం అంటే ఇంక ఇదే రెండే రెండు. చంద్రగ్రహణం అంటే అది పూర్ణిమ అయి ఉండాలి, సూర్యగ్రహణం అంటే అమావాస్య అయి ఉండాలి, అప్పుడు మాత్రమే గ్రహణాలు వస్తాయి. ఆ రోజు అమావాస్య నాడు మీ అదృష్టం వల్ల గ్రహణం కూడా వస్తుంది. నేను చెప్పిన సమయమునకు నువ్వు అందులో స్నానం చెయ్యి. ఎక్కడ? శమంత పంచకంలో, కురుక్షేత్రంలో ఉన్న శమంత పంచకంలో హాయిగా స్నానం చేసి నీ ఇష్టదేవత జపం చేసి గ్రహణం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పితృతర్పణాదులు ఇచ్చేసి, పితృతర్పణాలు అంటే ఇక్కడేం పిండ ప్రదానాలు చేయక్కర్లా, చేతిలోకి నీళ్లు తీసుకుని అందులోకి తెల్ల బియ్యం కానీ నువ్వులు కానీ తీసుకుని పితృదేవతలను మూడు సార్లు తలుచుకుని విడిచిపెట్టేస్తే పితృదేవత అంతా తరిస్తారని శాస్త్రం. అంత గొప్ప క్షేత్రం ఇది. నువ్వు తర్పణాలు ఇచ్చి నేను పాండవుల మీద విజయం సాధించాలనుకుంటే గ్యారంటీగా విజయం సాధిస్తావు అన్నట్ట. వెంటనే దుర్యోధనుడు రెండు బంగారపు కాసులు, రెండు అరటిపళ్ళు తమలపాకులు అక్కడ పెట్టి చేతికి ఇవ్వకూడదు కనుక అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఇంతలో కృష్ణుడు వచ్చాడు. సహదేవా, ఇంతకాలం అందరూ బుద్ధికి బృహస్పతి లాంటి వాడు సహదేవుడు అంటే ఏదో అనుకున్నాను, ఇప్పుడు నీ బుద్ధి కొంచెం మందగించినట్టుంది. డిసెంబర్లో కురుక్షేత్రంలో చలికి ఏమన్నా బుర్ర పాడైపోయిందా నీకు? మంకీ క్యాపులు పెట్టుకుని నీకు వినబడడం కూడా తగ్గిపోయిందా? లేకపోతే ఏమిటి పిచ్చి పని అన్నట్ట. నేనేం పిచ్చి పని చేశానన్నాడు సహదేవుడు. ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని మంచి పని అంటారా పిచ్చి పని అంటారా అంటే ఇంతకీ ఏమిటో చెప్పు బావా అన్నాడు. నువ్వు దేనికి ముహూర్తం పెట్టావు? కౌరవ పాండవ సమరానికి ముహూర్తం పెట్టాను అన్నాడు సహదేవుడు. ఆ ముహూర్తం దేనికి పెట్టావు? పాండవులమైన మమ్మల్ని కౌరవులు చంపడానికి ముహూర్తం పెట్టానన్నట్ట. మరి దీని పిచ్చితనం మనకు ఏమంటారు? ఇప్పుడు ఆ ముహూర్తానికి ఏది, అధిక మార్గశీర్ష మాసంలో దుర్యోధనుడు, అందులో పైగా గ్రహణం కూడా వస్తోంది, ఆ సమయంలో కురుక్షేత్రానికి వెళ్ళి పట్టు స్నానము విడుపు స్నానము చేసి యథాశక్తిగా ఇష్టదేవత జపం చేసి స్నానం అయిపోయాక, ఏది గ్రహణ స్నానం అయిపోయాక గ్రహణ విముక్తి అయిన తర్వాత అప్పుడు కనుక ఆయన బంగారం దానం చేస్తే ఇక మిమ్మల్ని రక్షించడం మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మ వల్ల కూడా కాదు, ఎవరం ఏం చేయలేము, ఆ ముహూర్తం అంత గొప్పది, అప్పుడు మీరంతా చస్తారన్నట్ట. చస్తే చస్తాం, మరి ఏం చేస్తాం? వాడు ముహూర్తం అడిగాడు, అందువల్ల చెప్పక తప్పలేదు, మేము చచ్చిపోతామని మాకు తెలుసు. అయినా జ్యోతిష్కులకు కొన్ని నియమములు ఉన్నాయి, ఆ నియమం ప్రకారం మంచి ముహూర్తం పెట్టు అంటే పెట్టవలసింది, తప్పుడు ముహూర్తం పెట్టకూడదు నేను, అందుకే పెట్టేశాను అన్నాడు. ఇప్పుడు వాడు నిజంగా అలాగే స్నానం చేస్తే ఇక మీరంతా వెళ్ళిపోతారు అనగా, వెళ్ళిపోతే వెళ్ళిపోతానులే, అయినా నాకు నమ్మకం నువ్వు ఉన్నావుగా అన్నాడు. అది కొసం వెరుపు, అంత నమ్మకం ఉండాలి. ఎవరో ఒక ఆవిడ ప్రయాణానికి ముందు, అయ్య బాబోయ్ ఢిల్లీలో గొడవలుగా ఉన్నాయట, కురుక్షేత్రానికి మా అనేనా అందిట. అనగానే వెంటనే బాలకృష్ణ గారు, మా గురువుగారి మీద మాకు నమ్మకం, ఆయన ముహూర్తం పెట్టిన తర్వాత ఇంతవరకు ఎప్పుడూ కూడా మేము ఆపలేదు, జమ్మూ కాశ్మీరే వెళ్ళాం అని చేత ఏమైనా పెడతాం, మీకు ఇష్టమైతే రెండు అన్నారు ఆయన. ఆ నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే అప్పుడు నా దగ్గర ఏ శక్తి లేకపోయినా గురువుల మీద ఉన్న విశ్వాసం వల్ల అందులోంచి విజయం పొందుతాం. కష్టం ఎప్పుడు రాదండి, సరైన నమ్మకం ఉంటే మాత్రం ఆ వ్యక్తి ఎటువంటి కార్యక్రమంలో అయినా విజయం పొందుతాడు. కృష్ణుడి మీద, సహదేవుడికి, పాండవులకి అందరికీ అంత నమ్మకం. సర్లే నువ్వు ముహూర్తం పెట్టావు కదా, దాని సంగతి నేను చూసుకుంటాను, ఆ ముహూర్తానికి ఎలా వాడిని ఆపాలో నేను చూసుకుంటాను అన్నాడు కృష్ణుడు. వెంటనే అధిక మార్గశీర్ష మాసంలో అమావాస్యకు ముందు రోజు, అంటే రేపు అమావాస్య 26వ తారీఖు అనుకోండి, 25వ తారీఖు నాడు వచ్చేసాడు కృష్ణుడు ఇక్కడికి కురుక్షేత్రానికి. ఇప్పుడు అర్థమైందా 25వ తారీఖు నాడు ఎందుకు రావాలో, ఇది కృష్ణమాయ, అంతా కృష్ణమాయ. ఒకరోజు ముందు తీసుకొచ్చాడు. ఇదేమిట్రా బాబు, కృష్ణుడు పాండవులను ముందు తీసుకొచ్చాడని కొంతమంది అనుకున్నారు, పాండవులు కూడా అనుకున్నారట. రేపు అమావాస్య అయితే ఇవాళ పట్టుకొస్తున్నాడు ఏమిటినా అని వాళ్ళు అనుకున్నారు, ఇంకా అనుకోవాల్సిన వాళ్ళు అందరూ అనుకున్నారు. కొంతమంది అయితే చలికి తట్టుకోలేని వాళ్ళు అయితే దిక్కుమాలాడు, అప్పటికప్పుడు రేపు తీసుకురావచ్చు కదా, మరీ పొత్తిగా 24వ తారీఖు నాడు ఏపీ ఎక్స్ప్రెస్లో తీసుకొచ్చి ఇక్కడ పారేసాడు ఏమిటి అనుకున్న వాళ్ళు అనుకున్నారు, అనుకుని కూడా అనుకోలేదు, ఎవరి ఇష్టం అనుకోండి వాళ్ళది. సరే మొత్తం మీద ఏది ఏమైతేనే చతుర్దశి నాటికి ఇక్కడికి తీసుకొచ్చాడు ఆయన. 8:11 సూర్యగ్రహణం పడుతుంది, 11:18 విడిచిపెడుతుందని ఉందనుకోండి, వెంటనే కృష్ణుడు పాండవుల్ని తనతో పాటు తీసుకొచ్చి ఓ చోట సంకల్పం చెప్పి వారందరినీ స్నానం చేయించి ఒక మంత్రాన్ని అనుష్ఠానంగా ఇచ్చి ఈ మంత్ర జపం చెయ్యండి అన్నట్టు వాళ్ళు మాట్లాడకుండా చేయటం మొదలెట్టారు. 11:18 గ్రహణం విడిచిపెట్టేసే సమయం ఉంటుందిగా, ఇది మర్నాడు 26వ తారీఖు సంగతి చూద్దాం. అప్పుడు విడిచిపెట్టవలసిన దానికి ముందుగా 25వ తారీఖు నాడే 11:18 రండి మనందరం స్నానం చేద్దాం అన్నట్ట. ధర్మరాజు గారు ఎప్పుడు కృష్ణుడికి వ్యతిరేకంగా మాట్లాడ్డండోయ్, కృష్ణుడు కా అంటే కా, కి అంటే కి, అదేమిటి కృష్ణ రేపు కదా గ్రహణము, రేపు 11:18 స్నానం అయితే ఇవాళే పట్టుకుపోతున్నావు ఏమిటి నడక్కుండా ఆయన ఏం చెబితే అది చేతులు కట్టుకు చేశాడు. ధర్మరాజుతో పాటు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళంతా ఆయన ఏం చెబితే అది చేస్తారు. అందరూ కలిసి సెవంత పంచకం దగ్గరికి వెళ్ళారు. అంటే నిజానికి అమావాస్య మరునాడు, కానీ చతుర్దశి నాడే వెళ్ళని పట్టుకుపోయాడు అక్కడికి. ఆయన వెళ్ళి, మీరందరూ నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పి ఇందులో బుడుంగును ములగండి, ఆ తర్వాత బంగారం దానం చేయండి అన్నాడు. వాళ్ళు అలాగే సిద్ధపడ్డారు. వీళ్ళందరూ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని అందులోకి స్నానానికి దిగబోతూ ఉంటే మొత్తం దేవతలందరికీ అనుమానం వచ్చింది. దేవతలందరూ తెల్లబోయి, ఏమి విచిత్రం ఇది, గ్రహణము రేపు కదా, అమావాస్య రేపు కదా, శ్రీకృష్ణుడు ఏమిటి ఒకరోజు ముందే అమావాస్య అంటాడు, గ్రహణం అంటాడు, సంకల్పం చెప్పి స్నానం చేయిస్తున్నాడు, పోయి ఎవరో ఇంకోటి ఎవడో ఏ సాయి మనోజు అయితే వీడికి బుర్రపోయింది అనుకోవచ్చు, కానీ సాక్షాత్తు కృష్ణుడు కదా ఈ సంకల్పం చెప్పిస్తున్నది అని వాళ్ళకి అనుమానం వచ్చింది. అప్పుడు అంతా కలిసి అనుకున్నారట దేవతలంతా, పరమాత్ముడు కృష్ణుడి కంటే ఈ ప్రపంచంలో కాలము నెరిగినవాడు ఎవరున్నారు, కృష్ణుడు అంటే ఎవరు, కాలస్వరూపుడు. మీకు భగవద్గీతలో ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు, ఏమని, కాలోస్విలోక క్షయకృత్ ప్రవృద్ధ అహం కాలహాస్మి, నేనే కాలుడిని అన్నాడు ఆయన. కాలం అంటే ఆయనే, కాలస్వరూపం ఆయన, కాలాతీతుడు ఆయన. అందువల్ల ఆయన సంకల్ప ప్రకారం బహుశా ఇవాళే అమావాస్య ఉంటుంది, మనం దేవతలు మన తెలివితేటలతో పంచాంగం సరిగ్గా రాసుకోలేదేమో అని దేవతలు కూడా వచ్చేశారు. వాళ్ళు కూడా, కృష్ణ నువ్వు స్నానం చేయిస్తున్నావు కనుక మేము చేస్తాం అన్నారు. ఇప్పుడు ఋషులు, ఇందాక చెప్పబడినటువంటి ఋషులు ఉన్నారు కదా, ఈ 88,000 మంది ఋషులు, వీళ్ళు వచ్చారండో, వాళ్ళు వచ్చి మా పరమాత్ముడు ఇవాళే అన్నాడు, దాన్ని బట్టి ఈరోజు అమావాస్య అయి ఉండొచ్చు, ఈరోజే గ్రహణం అనుకుని వాళ్ళు స్నానమునకు దిగారు. ఎంత విచిత్రం అంటే కురుక్షేత్రంలో గ్రహణం ఓ రోజు ముందు వచ్చింది పరమాత్ముని సంకల్పం వల్ల, మరునాడు రావలసిన అమావాస్యని ఆయన ముందుకు లాక్కొచ్చాడు. అందరూ కలిసి అమాయాం అని, గ్రహణ స్నానం అహంకరిష్యే అని బుడుంగుని ఆయనతో పాటు ములిగారు. వెంటనే సూర్యుడికి చంద్రుడికి అనుమానం వచ్చింది. వీళ్ళంతా బుడుంగు బుడుంగు నీళ్ళల్లో మునుగుతూ ఉంటే ఆ నీటి కొండం దగ్గరకు వచ్చారు, ఇక్కడికి ఈ బ్రహ్మ సరోవరం దగ్గరికి. ఈ కొండం దగ్గరకు వచ్చి కృష్ణ ఒక్క క్షణం ఆగన్నారట. అప్పటికి కృష్ణుడు 3 సార్లు బుడుంగ్ 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 అని ములిగాడు. కానీ తక్కిన వాళ్ళు గోవింద గోవింద అని ములిగారు. అప్పుడు కృష్ణుడు స్నానం చేసి ఒడ్డుకెళ్ళి ఒళ్ళు తుడుచుకొని బట్టలు మార్చుకొని ఆపై సువర్ణదానం చేద్దాం అనుకుంటూ ఉంటే కృష్ణ ఆగు అంటున్నారేమి సూర్యచంద్రులారా, మీకేమనుమానం వచ్చింది అని అడిగాడు. అప్పుడు సూర్యుడు చంద్రుడు, మహాత్మా నువ్వు కాలస్వరూపుడివి, నీ మాట మేము కాదనం, కానీ ధర్మం ప్రకారం అమావాస్య రేపు కదా, అప్పుడు కదా గ్రహణం వస్తుంది, నువ్వేంటి ఒకరోజు ముందు సంకల్పం చెప్పావు, కావాలని చేసావా లేక భ్రమతో చేసావా, నువ్వు భ్రమతో చెయ్యవే అన్నారట వాళ్ళు. అప్పుడు కృష్ణుడు, అమా అనే శబ్దమునకు అర్థమేమిటి అని అడిగాడు. కూడి ఉండుట, ఎవరు కూడి ఉండుట, సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగుండా వస్తే దాన్ని అమా అంటారండి అన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరిద్దరు ఎక్కడున్నారన్నాడు ఆయన. కృష్ణుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి సూర్యుడు చంద్రుడు వచ్చి ఒకరికొకరు ఎదురుగుండా నిలబడ్డారు. సూర్యుడు చంద్రుడు ఇలా ఒకరికొకరు ఎదురుగుండా నిలబడితే దాన్ని అమా అంటారు. అమా అనే సంస్కృత శబ్దమునకు కలయిక. ఎదురెదురుగా సూర్యుడు చంద్రుడు ఒకేసారి నిలబడితే దానికి అమా. అలా నిలబడి ఉంటే వాస్యం అంటే ఉండుట, అలా కాసేపు ఉంటే ఎక్కువసేపు ఉంటే దానికి అమావాస్య అని పేరు. ఇప్పుడు మీరిద్దరు దాదాపు 1/2 గంట పైగా నా ఎదురుగుండా నిలబడ్డారు. అడుగుదామా వద్దా అనుకుని 1/2 గంట, అడిగిన తర్వాత నా సమాధానం వచ్చేదాకా ఇంకో 1/2 గంట, వెరసి గంట సేపు ఎదురెదురుగుండా నిలబడ్డారు. దీన్ని ఏమంటారు అనగానే వాళ్ళిద్దరు ఇలా బుర్రలగొక్కుని కిరీటం తీసి మరీ బుర్రలగొక్కుని మంకీ క్యాప్లు తీసి మరీ బుర్రలగొక్కుని ఇదే అమావాస్య అండి అన్నారట. ఇదిగో మీ ఇద్దరు ఎదురుగుండా ఉన్నారు, నేను చెప్పాను కనుక రేపటిదాకా ఇలా ఇక్కడే నిలబడి ఉండండి, ఇదే అమావాస్య, రేపు 8 గంటలకి మీ దారిని మీరు పండి అనగానే వాళ్ళు నవ్వుకొని, పరమాత్ముడి సంకల్పం ఇది, మనల్ని ఇక్కడికి లాక్కొచ్చి ఒక రోజుకు ముందుకు లాగాడు, కాలం కాలం మారిపోయింది ఆయన కోసం, ఒక రోజు ముందుకు వచ్చింది అనుకుని వాళ్ళు నిలబడ్డారు. కాకపోతే వారి గ్రహణ స్థానం కూడా కావాలిగా. ఇప్పుడు అమావాస్య అనే పేరుతోటి సూర్యుడు చంద్రుడు ఎదురుగా ఉన్నారు, మరి ఇప్పుడు గ్రహణం ఎలా వస్తుంది? అప్పుడు ఎలాగో మనం ఇక్కడికి వచ్చాం కదా అని వెంటనే రాహుని కేతువుని పిలిపించారు వాళ్ళు. పరమాత్ముడు గ్రహణ స్నానం అన్నాడు కనుక మీరు మమ్మల్ని కాసేపు పట్టుకోండి అన్నారట. వెంటనే కేతువు రాహు చెరువు వైపు నుంచి పుచ్చుకున్నారు. ఒకేసారి రాహుకేతువులు పట్టుకున్నారు సూర్యుడిని. ఇప్పుడు రేపు రాబోయే గ్రహణం మనకి కేతుగ్రస్త సూర్యగ్రహణం. అప్పుడప్పుడు ఏది సంవత్సరానికో 6 నెలలకో ఎప్పుడో ఒకప్పుడు గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడిని రాహు ఎక్కువ పట్టుకుంటాడు, లేదా తరచుగా కాదు కానీ కొంచెం ఆలస్యంగానో లేకపోతే అప్పుడప్పుడు 5 ఏళ్లకో 3 ఏళ్లకో ఒక్కసారి కేతువు పట్టుకుంటాడు. అందుకే రాహుగ్రస్త సూర్యగ్రహణాలు ఉంటాయి కానీ కేతుగ్రస్త సూర్యగ్రహణములు అరుదుగా ఉంటాయి. ఎక్కువగా రాహువే పట్టుకుంటాడు సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ. ఇప్పుడు రేపు 26వ తారీఖున అంటే రేపే రాబోతున్నటువంటి సూర్యగ్రహణం కేతువు పట్టుకుంటున్న సూర్యగ్రహణం. గ్రస్తము అంటే పట్టుకొనుట, కేతువు చేత పట్టుకొనబడుతున్న సూర్యుని యొక్క గ్రహణం అన్నమాట. అది అరుదైన గ్రహణం. ఇది పైగా రేపు వచ్చేది ఏమిటో తెలుసా? 300 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక గొప్ప గ్రహణం. దీనికి కొంతమంది భయపెడుతున్నారు, ఉట్టి అబద్ధం, ఏ భయాలకి లోనవ్వక్కర్లా. గ్రహణములు ఎప్పుడు భయపెట్టేవి కావు. గ్రహణములలో హాయిగా పవిత్ర స్నానం చేసి భగవన్ నామస్మరణం చేసుకుంటే ఉత్తప్పటికంటే ఎక్కువ శక్తి వస్తుందన్నమాట. ఇక అక్కడి నుంచి ఇంకేముంది, మీరు చచ్చిపోతారట, మీరు చూడొద్దుట అనగానే మీరు అడిగిపోతున్నారు. ఎవడు చావడం, ఈ గ్రహణముల వల్ల చావరు. గ్రహణాల వల్ల చచ్చిపోతే ఈ దేశం అంత సర్వనాశనం ఎప్పుడైపోతుంది. అపూర్వమైన గ్రహణముల సమయంలో గురువుల సన్నిధానంలో కానీ లేదా గురువులు ఇచ్చిన మంత్రాన్ని కానీ జపం చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది. గ్రహణం 8:11 పట్టుకొని 11:18 విడిచిపెడుతుంది అనుకోండి, ఈ 3 గంటల కాలంలో మీకు గురువు ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే అది ఒక్కసారి జపం చేస్తే 1000 జపంతో సమానం. ఉదాహరణకి ఓం నమో నారాయణాయ అని ఒక్కసారి మీరు జపం చేశారనుకుందాం. సాధారణంగా ఒక్కసారి జపం చేస్తే ఒక్కసారి జపం చేసిన ఫలితమే వస్తుంది. కానీ గ్రహణ సమయంలో ఏంటనమాట, ఓం నమో నారాయణాయ అని కానీ ఓం నమశివాయ అని కానీ ఒకసారి జపం చేస్తే 1000 పర్యాయములు నమశివాయ ఓం నమో నారాయణాయ అనే జపం చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుందన్నమాట. అందుకని సహస్ర గుణములు ఫలితం ఇస్తుంది కనుక జపం చేయమన్నారు. 3 గంటలు చేయలేనివాడు, ఓపిక లేనివాడు 108 చేస్తే 108 x 1000 లెక్కేసుకోండి, 10000 800 పర్యాయములు జపం చేసిన మహాశక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల వాక్శుద్ధి వస్తుంది, మనం ఏమనుకుంటే అయిపోతుంది. అందుకని గ్రహణ సమయంలో గురువులు ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఆ తర్వాత జపం అయ్యాక ఎప్పుడూ కూడా ఈ సమంత పంచకంలో స్నానం చేస్తే ఇక మామూలు ఫలితం కాదు చెప్పాడు. మొత్తం భూమండలం చుట్టూ 3 ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందిట. మొత్తం భూమండలం చుట్టూ 3 ప్రదక్షిణ ఎక్కడ చేస్తాం? ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చరికే నడులు పీకాయి, కారులో వస్తేను ఇక మనం నడిచి భూమి చుట్టూ ఎక్కడ ప్రదక్షిణ చేయగలం? అసంభవం. కానీ సూర్యగ్రహణం అయ్యాక లేక చంద్రగ్రహణం అయ్యాక కురుక్షేత్రంలో కానీ ప్రభాస క్షేత్రంలో కానీ పవిత్ర స్నానం ఆచరిస్తే, సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే అటువంటి వాడు 3 భూప్రదక్షిణ చేసిన మహాఫలితం పొందుతాడు. 10,000 బంగారము దానము చేసిన ఫలితం పొందుతాడు. 1,000 అశ్వమేధ యాగములు చేసిన మహాఫలితం పొందుతాడు. అందుకనే తప్పక అలాంటప్పుడు ఆ స్నానం చేయాలన్నమాట. ఇప్పుడు ఏమైంది, రాహువు కేతువు ఒకేసారి పట్టుకోవడం వల్ల గ్రహణం ఏర్పడింది అక్కడ. అప్పుడు పాండవుల చేత మళ్ళీ సంకల్పం చెప్పించి శ్రీకృష్ణుడు స్నానం చేయించాడు. పాప ఇది తెలియదుగా దుర్యోధనుడికి, వీళ్ళంతా స్నానాలు చేసి దాన ధర్మాలు చేసి గ్రహణ స్నానం చేసి వెళ్ళకపోయారు హాయిగా. మర్నాడు దుర్యోధనుడు, మర్నాడు కదా అమావాస్య అనుకుని 8 వచ్చి గ్రహణ స్నానం అహంకరిష్య అన్నాడు. ఏం గ్రహణం? గ్రహణం వెళ్ళిపోయింది. గ్రహణ సమయంలో సహదేవుడు పెట్టిన ముహూర్తమునకు పాండవుల చేత చేయించటం వల్ల కర్మకాండలో పాండవులు విజయం పొందారు, దుర్యోధనుడు తుక్కు కింద ఓడిపోయాడు. అందుకే మనం పట్టుకోవలసింది పరమాత్మని పట్టుకోవాలి, జగద్గురువుని పట్టుకోవాలి. పనికి మళ్ళీ వాళ్ళు 1,000 ఉంటే ఉపయోగం ఉందండి. ఎవరిని పట్టుకోవాలి? వాడిని పట్టుకోవాలి. కృష్ణుడిని పట్టుకున్నారు వాళ్ళు. అందువల్ల ఏమైంది, కాలం మొత్తం ముందుకు లాగాడు ఆయన. భగవంతుడి యొక్క లక్షణం అది, కాలాతీతుడు ఆయన, కాలకాలుడైన మహాకాలుడు ఆయన. ఆయన్ని తలుచుకుంటే మనకి సాధ్యం కానిది లేదు. నా జీవితంలో ఎన్నో చూస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. నిర్భయంగా ఆయన అనుగ్రహంతో ఏ పనైనా చేయగలుగుతాం. నేను నిజం చెప్పమంటారా, చాలామంది భయపెట్టారండి. మీరంటారు ఏంటి, చివరి మూమెంట్ దాకా చాలామంది ప్రయాణానికి వెళ్లే ముందు అసలే డిసెంబరు భయంకరమైన చలి కదా, ఆ చలిలో ఏం స్నానం చేస్తారని కొందరు అన్నారు. మరికొంతమంది అయితే అక్కడ గందరగోళాలు దొరుకుతున్నాయని కొంతమంది అన్నారు. ఎన్ని జరిగినా సరే పర్వాలేదు, ఎందుకని ఈ గ్రహణం మళ్ళీ రాదుగా. ఇప్పుడు కాసేపు చలికి ఒక్కరోజు మనం మహా అయితే బాధపడతాం. ఇది కూడా ఒక తపస్సు అండి. ఎక్కువ వేడిని తట్టుకోవడం, ఎక్కువ చలిని తట్టుకోవడం, ఎక్కువ ఆకలిని ఓర్చుకోవడం, ఎక్కువ దెబ్బలు తినడం, వీటన్నిటినీ తపస్సు అంటారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్నది శీతల తపస్సు, చలిని జయించడం తపస్సును పెట్టుకున్నారు. కేవలం 3 అతి కష్టం మీద ఈ చలిని జయించి ఒక్క పూట మన శరీరం మనది కాదనుకుని 11 అక్కడికి వెళ్ళి మనం బుడుంగును మురిగితే వచ్చే లాభం ఉందే, అది 1,000 జన్మల్లో కూడా రానటువంటి లాభం అన్నమాట. అంత ఫలితం వస్తుంది. దానికోసం మీరు నిజంగా రాగలిగారు. మీరు యోగ జాతకులు కనుక, శ్రీకృష్ణ పరమాత్ముడు యోగేశ్వరుడు మీకు ఆ మహాభాగ్యం ఇచ్చాడు, లేకపోతే ఇక్కడికి రాలేరు. సంకల్పమంతా పరమాత్ముడిదండి, మనం నిమిత్త మాత్రం. ఆనాడు పాండవుల చేత స్నానం చేయించాడు ఆయన, ఆనాడు 5 పాండవులు, ఈనాడు 150 పాండవులు. మనందరి చేత ఇవాళ స్నానం చేయించడానికి ఆ పరమాత్ముడు నిజంగా మనస్ఫూర్తిగా లాక్కొచ్చాడనమాట. ఉన్నంతలో చాలా నయం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కాస్త ఫెసిలిటీస్ అయినా ఉన్నాయి. అప్పుడు ఏముందండి, యుద్ధానికి ముందు డేరాల్లో ఉన్నారు తెలుసా మీకు వాళ్ళు, గుడ్డలతో వెయ్యబడిన శిబిరాలలో ఉన్నారు వాళ్ళు. ఈ మార్గశీర్ష మాసంలో గీతా జయంతి ఎప్పుడు వస్తుంది? మార్గశీర్ష మాసంలోనేనా, ఏకాదశి నాడేనా? అంటే అప్పుడు మార్గశీర్ష మాసంలో ఇక్కడ ఎలాంటి చలి ఉందో ఒకసారి ఆలోచించండి. గీతా జయంతి నాడు ఎటువంటి చలి ఉంటుంది? ఆ చలిలో కౌరవ పాండవులు వాళ్ళ సైనికులు శిబిరములలో ఉన్నారు. పోనీ ఇప్పటికి మళ్ళీ మనకేమైనా రకరకాలైనటువంటి ఎలక్ట్రిసిటీ లాంటి పరికరాలు ఉన్నాయా? కేవలం నిప్పు కుంపట్లో కట్టెల పొయ్యో పెట్టుకోవడం తప్ప ఏమీ లేదు. వంట చేయటం ఎంత కష్టం అవుతుంది? ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయా, అన్నం ఉడుకుతుందా? కానీ ఆ రోజుల్లో వాళ్ళు వంట చేసుకు తిన్నారు. యుద్ధం సాయంత్రం కూడా చేశారండి. ఒకరోజు అయితే రాత్రి యుద్ధం చేశారు తెలుసుగా మీకు. ఆ రాత్రి యుద్ధంలోనే తెల్లవారుజామున ద్రోణుడిని చంపి పారేశారు. అదే ఆఖరి రాత్రికి యుద్ధం జరిగింది, ద్రోణుడు చచ్చిపోయే ముందు జరిగింది. ఆ చీకట్లో చంద్రోదయం అయ్యేదాకా అర్జునుడు జాలిపడి, నాయనలారా ఈ చీకట్లో ఎవరెవరిని నరుక్కుంటున్నారో తెలియట్లేదు, నిద్రమత్తులు పక్కవాడి తల నరుగుతున్నారు, కాబట్టి మీ గుర్రాల మీద ఏనుగుల మీద ఎక్కడున్న వాళ్ళు అక్కడ పడుకోండి, ఎవరు ఎవరిని చంపకుండా నేను చూస్తాను, చంద్రుడు నడినెత్తికొచ్చాక అప్పుడు యుద్ధం చేస్తారు మీరంతా అనగా అర్జునుడిని పొగిడి, ఎక్కడి వాళ్ళు అక్కడ గుర్రాల మీద పడుకున్నారంటే, ఏనుగుల మీద పడుకున్నారంటే, శవాల మీద పడుకుని నిద్రపోయారంటే గాఢంగా, ఏది ఈ మనుషులు అంత అలసిపోయారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ అర్ధరాత్రికి చంద్రోదయం అయ్యాక అప్పుడు మళ్ళీ యుద్ధం మొదలెట్టారు. అప్పుడు అంతా అర్జునుడిని, దుర్మరణం పాలు కాకుండా మమ్మల్ని కాసేపు విశ్రాంతి తీసుకోమన్నావు, నీకే విజయం లభించుగా కానీ కౌరవులు కూడా దీవించారు. చూడండి, ద్రోణపురంలో ఉంటుంది అంటే శత్రువుల దేవుళ్ళు కూడా పొందాడు ఆయన. ఇంత ఇదంతా ఎందుకు చెప్తానంటే, అటువంటి కాలంలో మార్గశీర్ష మాసంలో ఈ చలిలో వాళ్ళు నానాయాతనలు పడ్డారు. ఆ రోజుల్లో యుద్ధంలో నానాయాతన పడ్డారు. ఇవాళ మనకు అంత యుద్ధం లేదు, కేవలం అంత సంఘర్షణ తప్ప. మనం ఇవాళ చాలా వరకు కోట్లు వేసుకోగలుగుతున్నాం, కాస్త అవసరమైతే కాఫీలు టీలు తాగగలుగుతున్నాం, శుభ్రంగా గదిలో ముసుగు పెట్టి పడుకోగలుగుతున్నాం, నెత్తికి కోతి టోపీలు పెట్టుకోగలుగుతున్నాం. ఇన్ని ఉన్నప్పటికీ మహాభక్తితోటి మీరు ఇవాళ హాయిగా బయట తిరగగలిగారు, రాగలిగారు. నిజంగా సంపూర్ణముగా మనకి స్వామివారి యొక్క అనుగ్రహం ఉంది అనడానికి ఈ మాట చెబుతున్నాను అన్నమాట. ఆనాడు గ్రహణ స్నానం వల్ల పాండవులు విజయం పొందారు, ఇప్పుడు మనం కూడా విజయం పొందబోతున్నాం. ఈ సమంత పంచకంలో మహాస్నానం చేసి తరించినటువంటి మరొక మహాపురుషుడి గురించి మనం చెప్పుకోవాలి. పూర్వకాలంలో, అత్యంత ప్రాచీన కాలంలో, సుదర్శనుడు అని ఒక మహారాజు ఉన్నాడు. ఆయన అయోధ్యానగరాన్ని పరిపాలించేవాడు. అయోధ్యానగర పరిపాలకుడైన సుదర్శనుడు చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. దేవీ భాగవతం మీలో ఎవరైనా విన్నారా? అందులో ధ్రువసంధి అని ఒక మహారాజు చరిత్ర ఉన్నది. ధ్రువసంధి అని ఒక మహారాజు ఉన్నాడు. ఆయన వేటకు వెళ్ళాడు, వేటలో సింహం చేతిలో చచ్చిపోయాడు. ఆయనకి ఇద్దరు భార్యలు. అందులో పెద్ద భార్య వల్ల ఏమో సుదర్శనుడు అనే కొడుకు, రెండో భార్య వల్ల శత్రుజిత్తు అనే కొడుకు ఉన్నారు. ఈ రాజుగారు చచ్చిపోగానే ఎవరికి పట్టాభిషేకం చెయ్యాలి అని తగాదా వచ్చింది. అప్పుడు పెద్ద భార్య యొక్క తండ్రి వీరసేనుడు, ఆయన కళింగ దేశపురాజు. చిన్న భార్య యొక్క తండ్రి యుధాజిత్తు, ఆయన ఉజ్జయిని అవంతిరాజుగారు. ఈ తాతలు ఘోర యుద్ధం చేశారు మనవల కోసం. కళింగరాజు చచ్చిపోయాడు. దాంతో సుదర్శనుడు తన తల్లితో కలిసి, మనోరమతో కలిసి అరణ్యం పాలైపోయాడు. అరణ్యంలో భరద్వాజుడనే ఒక ఋషి, వాల్మీకి మహర్షి యొక్క శిష్యుడు, ఆయన ఆశ్రమంలో పెరిగాడు. అప్పుడు వాల్మీకి మహర్షి శిష్యుడైన భరద్వాజుడు ఒకరోజున, నాయన సుదర్శన, సూర్యగ్రహణం రాబోతున్నది, సూర్యగ్రహణానికి కురుక్షేత్రానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి సంకల్పపూర్వకంగా స్నానం చెయ్యి, గ్రహణం విడిచిపెట్టిన తర్వాత స్నానం చేసి యథాశక్తిగా సువర్ణం దానం చెయ్యి, దానం చేసి సంకల్పం చెప్పుకుంటే నీకు విజయం వస్తుంది అన్నాడు. సుదర్శనుడు అనేటటువంటి రాజుగారు తన తల్లితో తన మంత్రితో ఇక్కడికి వచ్చి గ్రహణ స్నానం చేశాడు. ఇది ద్వాపర యుగం ఆఖరి పాదంలో జరిగిన కథ అన్నమాట. అంటే పాండవుల యొక్క యుద్ధానికి కొంచెం ముందు జరిగినటువంటి ఘట్టం. ఆయన కూడా ఇక్కడికి వచ్చి సంకల్ప స్నానం చేయగానే ఈ కొండంలో నుంచి అమ్మవారు ప్రత్యక్షమై, సూర్యగ్రహణం చాలా గొప్పది, గ్రహణం అయిన తర్వాత సమంత పంచకంలో స్నానం చేసిన వాడు ఏదనుకుంటే అది అవుతుంది, నువ్వు విజయం పొందాలనుకుంటున్నావు నువ్వు విజయం పొందుతావు, కాశీరాజు కూతురు నీకు భార్య అవుతుంది, నువ్వు 1000 సంవత్సరాలు అయోధ్యానగరాన్ని పరిపాలిస్తావు అని వరం ఇచ్చింది. ఆ మహారాజు కూడా గ్రహణ ఫలితం వల్ల 1000 ఏళ్ళు అయోధ్యను పరిపాలించాడు. ఆయన కథ కొంతవరకు దేవీ భాగవతంలో వస్తుంది. ఈ గ్రహణ స్నాన కథ ఏమో పద్మపురాణంలో ఉంటుంది, అది కూడా మీకు చెప్పాను. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరుగా చాలామంది మహానుభావులు ఇక్కడ స్నానం చేసి వాళ్ళ జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. పూర్వం ఒకప్పుడు క్షీరసాగర మథనం జరిగింది. అందులో నుంచి చిట్ట చివరగా అమృతం వచ్చింది. అమృతం వచ్చేదాకా దేవతలు దానవులు కలిసికట్టుగా ఈ అమృతం అంతా సమానంగా పంచుకుంటామని ఒక ప్రతిజ్ఞ చేసి క్షీరసాగరం మథించారు. తీరా అందులోంచి అమృతం రాగానే ఒక్కసారి తగాదా పొందారట వాళ్ళు. అమృతం మాకే కావాలంటే మాకే కావాలని ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేశారు. రాక్షసులది బలం ఎక్కువ కదా, వాళ్ళు మూర్ఖులు. హమాంతంగా వచ్చి దేవతల చేతులనుంచి అమృత భాండం ముచ్చుకుని పారిపోయారు. పాపం దేవతలు తెల్లబోయి శ్రీహరిని ప్రార్థించారు. అప్పుడు శ్రీహరి మోహిని రూపం ధరించి ఈ అమృతాన్ని దేవతలకి దానవులకి చక్కగా పంచిపెట్టాడు. ఆయన సుస్పష్టంగా చెప్పాట మోహిని రూపంలో. దేవతలు దానవులు అమృతం కోసం కొట్టుకుంటూ ఉంటే రాక్షసులు అమృత భాండం పట్టుకుపోతున్నారు. పట్టుకుపోయిన వాడు వాడు తాగచ్చు, వాడు తాగరు. వాళ్ళు రాక్షసులు ఎటువంటి వాళ్ళు తెలిసే వాళ్ళకి ఐకమత్యం ఉండదు ఎప్పుడు కూడా. అందుకని వీడు ఒక కొండ తీసుకుని ఆ కొండ నోట్లో పోసుకునే సమయానికి ఇంకోటి వచ్చి ఆ కొండ లాక్కుపోయేవాట. ఇలా లాక్కుపోవడమే కానీ ఒక్కడు ఒక్క చుక్క తాగల. ఇంతలో ఆ మధ్యలో ఒక పరమసుందరి ప్రత్యక్షమైంది. ఓ నవయౌవనవతి పరమసుకుమారి, పాలసముద్రములోని నురుగు పట్టుకొచ్చి ఆవిడ చర్మంగా మారిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. పాలమున్నీటి లోపలి మీది మీ గడ మిసిమియో ఈ ఇంతిమేని ఛాయ నెలరేని తళుకు వెన్నెలల మిలమిలల కలవోత నెల తనవ్వులకు ఏమో నడికిరే ఎలమెడు నల్లని ముగిళ్ళులే కలికికి తలకట్టుగా నమరెనో ఎలమావిలేజు ఉరులమేసి తీయగా కూయు కోయిలకు గొంతుకయకో కలువరేకులే కలికికి కన్నులేమో తమ్మి పువ్వులే అడుగులై తనరనేమో దీని పొడగన్న కన్నులు దేనినైనా చూడబోలునే వేయి మెచ్చులిక నేలా. పాల సముద్రం చిలికి అందులో నుంచి మేగడ బయటికి తీసి ఆ మేగడని ఈవిడ చర్మం కింద మార్చారా అన్నట్టుగా ఉందిట ఆవిడ చర్మం. అంటే ఆ చర్మం ముట్టుకుంటే పాల సముద్రంలోని మేగడలా ఉందన్నమాట. లోగడ మేగడ అని ఉంటుంది కదా, ఆ మేగడ ఎంత మృదువుగా ఉంటుందండి, అంత కాంతివంతంగా నున్నగా ఉంది ఆవిడ చర్మం. ఇంకా ఆవిడ నవ్వితే పూర్ణిమ నాడు చంద్రబింబం నుంచి వెన్నెల ఎలా ఉంటుందో అలా వెన్నెల కురిసినట్టుందిట. కొంతమంది నవ్వితే వెన్నెల చిరికినట్టు ఉంటుంది, కొంతమంది నవ్వితే విషపు నవ్వు. ఇంకా ఆవిడ పలుకుతోంది, ఆ మాటలు ఎలా ఉన్నాయి, తీయమావిడి చెట్ల చివుళ్ళు వేసి మత్తెక్కి కుహు కుహు అని కూస్తున్న కోయిల కోత ఆవిడ కంఠంలో ఉంది. ఇంకా ఆవిడ జుట్టు ఉందిట, అసలే అర్ధరాత్రి, ఆపై అమావాస్య, అటువంటిప్పుడు నల్లని మబ్బులు ఆకాశంలోకి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. నల్లని మొగిళ్ళు కలికికి తలకట్టుగా నమరెనో, ఆ నల్లని మబ్బులు ఆవిడ తల వెంట్రుకలుగా మారాయట. అంటే ఆవిడ జుట్టు అంత ఒత్తుగా నల్లగా ఉందన్నమాట. ఇవి కొంతమంది అదృష్టం అండి, అంత నల్లగా జుట్టు ఎలా ఉంటుందో తెలియదు. ఆవిడ జుట్టు అలా నల్లగా ఉందట. ఇంకా కలువరేకులు కళ్ళులాగా తామర పువ్వులు పాదాల్లో ఉన్నాయట. ఇంత ఎందుకు దీనిని చూచిన కళ్ళతో దేనిని చూచిన, ఇక అది అసహ్యంగానే ఉంటుంది, వెయ్యి పొగడ్తలు అనవసరం అనుకుని రాక్షసులు వెంటపడి, సుందరి నీవెవరవు, కాశిత్వం కళ్యాణి నీవెవరవు కళ్యాణి, దైవీవా మానుషీచవా దేవతా స్త్రీవా మానవ స్త్రీవా, ఎవరివైతేనే నీలాంటి సుందరిని మేమంతవరకు ఎప్పుడు చూడలేదు. అందమైన స్త్రీలైతేనే పంచి పెట్టడం బాగా పంచి పెడతారు, మోసం చెయ్యరు. మేము అమృతం కోసం తగాదా పడుతున్నాం, ఎవరం తాగలేకపోతున్నాం, ఎవరెంత తాగాలో తెలియటం లేదు. ఈ కుండ నీ చేతిలో పెడతాం, మా అందరినీ సమానంగా కూర్చోబెట్టి కొంచెం కొంచెం పంచి ఇవ్వవా అని ఆవిడ చేతిలో పెట్టారు. అప్పటికి భాగవతంలో రాశారు పోతన గారు చాలా అద్భుతమైన పద్యం. ఆవిడ అందిట వాళ్ళతో, ఒరే పిచ్చాళ్ళలారా, నాలాంటి వేశ్యల్ని ఎవరైనా నమ్ముతారో, నేను వేశ్యాస్త్రీని, నేను ఎప్పుడు నిలకడగా ఉండను, నాలుక చివరి అమృతం ఉంటుంది లోపల విషం ఉంటుంది, అంటే పైకి ప్రేమగా మాట్లాడతాం మోసాలు చేస్తాం, మావన్నీ టక్కు టిక్కులు పిలుకు మాటలు బిలుకు మారుస్తాం, కాబట్టి మమ్మల్ని ఎలా నమ్ముతున్నారా మీరు అంది ఆవిడ. ఇంత స్పష్టంగా నేను మోసం చేస్తాను బాబోయని చెబితే అప్పుడైనా వెళ్ళిపోవాలి కదండి, కర్మ అంటారు కొన్ని. అంటే ఆ మాటలు ఎలా ఉన్నాయి, ఆ రూపం ఎంత ఆకర్షణీయంగా ఉందో ఆలోచించాలి. అంత చెబుతున్నా సుందరి నువ్వు అలా అంటావు, కానీ నిన్ను నేను నమ్మలేకపోతే మమ్మల్ని మేమే నమ్మలేము. ఈ అమృతం పూర్తిగా నీ చేతిలో పెడుతున్నావు, నువ్వు నీటిలో ముంచుతావు పాలల్లో ముంచుతావు అంటే మిమ్మల్ని ఎక్కడ ముంచాలో అక్కడ ముంచుతాను నేను, అంటే కొంప ముంచుతానని చెప్పింది చెప్పకుండానే. సరే అయితే తర్వాత ఏం జరిగినా మాత్రం మీరు నన్ను తప్పు పట్టకూడదు అంటే అయ్యి బాబాయ్ నేను తప్పు పట్టడమే అన్నారట. అంటున్నంతసేపు వాళ్ళని అలా ప్రేమగా కన్ను గీటు చూసిందిట, ఆ చూపులకి పడిపోయారు వాళ్ళు, వాళ్ళ చూపులకి. వీళ్ళందరినీ ఎడం వైపు కూర్చోబెట్టింది, కుడివైపు దేవతలు కూర్చోబెట్టింది. ఇప్పుడు అదేదో లెఫ్ట్ ఇస్ట్లు వీళ్ళు, రైట్ ఇస్ట్లు ఏమో దేవతలు అన్నమాట. దిక్కుమాల వామపక్షంలో వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఈ కుడివైపు వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళనేమో ఇలా చూడడం, అమృతం ఇలా పోయటం, ఇటేమో దృగమృతం, ఇటు అసలు అమృతం. వీళ్ళకి అమృతం అటుపడుతోంది కానీ ఇటు పట్టలేదే అనిపిస్తోంది, కానీ చూడదేమో మనం ఏదైనా మాట్లాడితే, అసలు మనతో మాట్లాడదేమో, వెళ్ళిపోతుందేమో, అరుగుతుందేమో అని అడుకుని ఒక్కడికి ఇక్కురు మంటం లేదట. అలా వాళ్ళందరినీ మైమరిపింపజేసి దేవతలకు మాత్రమే అమృతం పోసుకుంటూ పోయారు స్వామివారు. ఇది కనిపెట్టాడండో రాహు అని ఒకడున్నాడు, వాడు సింహిక గర్భసంభూతుడు. సింహిక గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అని రోజు మీరు అంటున్నారే ఆ సింహిక కొడుకు, ఆ సింహికనే హనుమంతుడు చీల్చి చెంటాడాడు లంకానగరానికి ఎడుతున్నప్పుడు సముద్రంలో ఉన్నదాన్ని, దాని కొడుకు వాడు. ఓరి నాయనో, ఇదేదో మోసం, ఇతడు శ్రీహరి అయి ఉండవచ్చు, మారు వేషంలో వచ్చాడు, కేవలం కబుర్లతో మమ్మల్ని మోసం చేస్తున్నాడు, అసలమృతం దేవతలకు పోస్తున్నాడు, ఈ సమయంలో నేను ఆ పార్టీ మారకపోతే ప్రమాదం అనుకుని ప్లేట్ ఫిరాయిస్తారు ఉండి అప్పుడప్పుడు చివరి మూమెంట్లో ఈ పార్టీలో నుంచి ఈ పార్టీలో దూకుతారు. అలా వాడు ఇటు నుంచి ఇటు దేవతా రూపం ధరించి మరీ దూరాడు. రాక్షసులకి కామరూప విద్య తెలుసు కనుక వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. అందుకే వెంటనే అతడు ఒక దేవతా రూపం ధరించి ఇటున్నవాడు కాస్త ఇటు దూకాడు. స్వామివారు చూసుకోకుండా అమృతం పోసేశాడని ఒక ఆయన పురాణంలో చెప్పాడు. ఆయన చూసుకోకుండా అమృతం పోస్తాడా అంటే ఆయనకి ప్రపంచమంతా తానే నిండిన ఆయన సహస్రాక్షుట్ట చూసుకోకుండా అమృతం పోసేసాడట. అన్నీ తెలుసుండే పోసాడు ఆయన. కొంచెం అమృతం రాహు చేతిలో కూడా పోసాడు. వెంటనే రాహు ఇలా దోసితో సిద్ధంగా ఉన్నవాడు అందులో అమృతం పడగానే కొంచెం గుటుక్కుని తాగాడు. ఇంతలో సూర్యుడు చంద్రుడు కంగారు పడిపోయి అని సైగ చేశాడు. సైగ చేయకపోయినా ఏం చేయాలో ఆయనకి తెలుసు. కొంచెం కంగారు ఎక్కువ వీళ్ళకి. కొంతమంది ఉంటారండి బాబు, కర్మ గురువుగారి నోట్లోంచి ఏదైనా వచ్చేలోపు ఆయన మర్చిపోయడం అనుకుని వాళ్ళే అందించేస్తారు. గొడ్డు కంగారు అంటారు దీన్ని. గొడ్డు కంగారు చూసారా మీరు? ఆవుల శాలకు వెళ్ళండి, ఆవుల్లో ఓ దానికి గడ్డేస్తే మిగతావన్నీ ఉమ్మని కదిలిపోతాయి అన్నమాట. వాటన్నిటికీ మనం గడ్డి వేస్తాం, అయినా వాటి కంగారు. అందుకని ఒక ఆవుకి గడ్డి వేసేలోపు మిగతావన్నీ గందరగోళం చేసేస్తాయో దానికి గొడ్డు కంగారు అని పేరు అన్నమాట. అలాగా కొంచెం సూర్యచంద్రులు కంగారు పడి అలా సైగ చేశారు. స్వామివారు నవ్వి చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం వెళ్ళి రాహు తలని పర్ర నరికి పారేసింది. ఆలావూరివ, ఆలావు అంటే ఆనపకాయ. ఆనపకాయని పర్రన పైన ముచ్చుకోసేస్తారు చూసారా? పూర్వం ఆడవాళ్ళు ఏం చేసేవారంటే ఆనపకాయ రాగానే కత్తిపేట మంచి పదునైన కత్తిపేటకి పెట్టి ఆ ముచ్చుకి దగ్గరలో కోసేవారు. ఏంటో కోస్తే ముదరదట అది. ఆనపకాయ ముచ్చుకని కోసినట్టుగా ఆ చక్రం వాళ్ళ తల నరికేసింది. కానీ అప్పటికే కంఠం దాకా అమృతం వెళ్ళడం వల్ల తల బతికింది, మొండము బతికింది, చావలేదు. వెంటనే బ్రహ్మదేవుడికే చూశాడు శ్రీ మహావిష్ణువు. అజుడు జాలిపడి ఏం చేయమంటావు అన్నట్ట. వీళ్ళు కారణజన్ములు, అందుకే వెళ్ళను నేను అమృతం తాగేటట్టు చేశాను, చంపకుండా వదిలేస్తున్నాను, వాళ్ళిద్దరినీ గ్రహాలు చెయ్యన్నట్ట. ఇద్దరు ఏమిటన్నాడు బ్రహ్మ? తల వేరు, మొండెం వేరు, కేవలం మొండెమును రాహువు అని పిలుద్దాం, తలని మాత్రం, శిరస్సుని మాత్రం కేతు అని పిలుద్దాం. ఈ రాహువు కేతు అనే పేరుతో ఈ రాహువు యొక్క శిరస్సు, మొండెము తల ఈ రెండు రెండు గ్రహములు చెయ్యన్నట్ట. వెంటనే అజుడు గ్రహము చేసి అంబరవీధిని అని పోతనగారు భాగవతంలో అష్టమ స్కంధంలో రాస్తాడు. బ్రహ్మదేవుడు వెంటనే ఈ తలలేని మొండెమును రాహు అనే పేరుతో గ్రహం చేశాడు, కేవలం తలని మాత్రం కేతు అనే పేరుతో మరొక గ్రహం చేశాడు. ఈ గ్రహములకు శక్తి లేదట. గ్రహాలు అయ్యాయి కానీ సూర్యుడికి, చంద్రుడికి, అంగారకుడికి, బుధుడికి, బృహస్పతికి, శుక్రుడికి, శనికి వీళ్ళందరికీ ఉన్న శక్తి లేదు. ఇవి కదలలేకపోయేవి, పనులు చేయలేకపోయేవి. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు పిలిచి ఈ సూర్యుడు, చంద్రుడు మొదలైన వాళ్ళంతా వారణాసి క్షేత్రానికి వెళ్ళారు. శివుణ్ణి భక్తితో అభిషేకించారు, పూజించారు. అప్పుడు ఈశ్వరుడు సంతోషించి వాళ్ళందరినీ గ్రహాలను చేసి వాళ్ళని శక్తివంతుల్ని చేశాడు. మీకు కూడా వాళ్లకున్న శక్తి రావాలంటే, ప్రజలను అనుగ్రహించే శక్తి రావాలంటే తక్షణం కాశీ వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఈశ్వరుణ్ణి పూజించండనగా రాహువు కేతువు వారణాసి వచ్చారు. రాహువు తన పేరు మీదుగా రాహ్వీశ్వర లింగం అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. కేతువు తన పేరు మీదుగా కేత్వీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇద్దరూ లింగ ప్రతిష్ఠ చేసి శివుణ్ణి పూజించగానే వారణాసి విశ్వేశ్వరుడు సంతోషించి, నాయనలారా ఈ రోజు నుంచి మీరు కూడా సూర్యచంద్రాదుల్లాగా గ్రహాలవుతారు, ఇప్పుడున్న ఏడు గ్రహాలకి తోడు మీరిద్దరూ కూడా కలిసి నవగ్రహాలు అవుతారు, కాకపోతే మిగతా గ్రహములకు వారములు ఉన్నాయి, మీకు మాత్రం శనివారమే వారం కింద లెక్క, కాబట్టి రాహువుని కేతువుని పూజించేవాళ్ళు శనివారం నాడు శనితో పాటు మిమ్మల్ని కూడా అదే పనిగా పూజించురుగాక అనగా వాళ్ళు ఇంకొక కోరిక ఉందన్నారు. ఏమిటి అన్నాడు మళ్ళీ ఈశ్వరుడు. సూర్యచంద్రులు మా గురించి విష్ణువుకి ఉప్పు అందించారు, దాంతో విష్ణువు మా శిరస్సు ఖండించాడు. దాంతో రెండు రకాలుగా మారిపోయి రెండు గ్రహాలు అయ్యాం మేము. లేకపోతే మేము కూడా అమృతం తాగి దేవతలతో పాటు హాయిగా ఉండేవాళ్ళం. కాబట్టి సూర్యుణ్ణి చంద్రుణ్ణి అప్పుడప్పుడు పీడించి మా కక్ష తీర్చుకునేందుకు వరం ఇవ్వండి అని కోరారు. అప్పుడు శివుడు త్రిమూర్తులతో కలిసి ఆలోచించవలసిన పని కనుక నేను బ్రహ్మతో విష్ణువుతో కలిసి ఆలోచిస్తాను అని వాళ్ళని కూడా పిలిచి ఇతని కోరికని వర్ణిద్దామా, ఈ రాహుకేతువుల యొక్క కోరికను వర్ణిద్దామా అనగానే వాళ్ళంతా ముక్తకంఠంతో సంవత్సరములకు ఒకసారి సూర్యగ్రహణము చంద్రగ్రహణం అనే పేరుతోటి ఈ రాహువు కేతువులు సూర్యుణ్ణి చంద్రుణ్ణి కించిత్ కాలం మింగి వదిలేద్దురుగాక, తద్వారా వారికి అసీ తీరుతుంది. సూర్యుణ్ణి కానీ చంద్రుణ్ణి కానీ రాహువు లేక కేతువు మింగి విడిచిపెట్టిన తర్వాత సూర్యచంద్రుల శక్తి మరింత శక్తి పెరుగుగాక వెయ్యిరెట్లు వాళ్ళు కాంతివంతంగా వెలుగుతారు. తద్వారా వీళ్ళకి కసి తీరుతుంది, వాళ్ళకి శక్తి వస్తుంది అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి త్రిమూర్తులిచ్చిన వరం వల్ల రాహువు కేతువు పట్టుకోవడం మొదలెట్టారు. కాకపోతే రాహు మూడుసార్లు పట్టుకున్నాక మాత్రమే నాలుగోసారి మాత్రమే కేతువు పట్టుకుంటాడు, లేదా ఇంకా ఎక్కువ సార్లు అయిన తర్వాతే పట్టుకోవాలి. వెంట వెంటనే కేతువుకి మాత్రం పట్టుకునే అవకాశం ఇవ్వలేదట. ప్రధాన పాత్ర అంతా రాహువుదే. అందుకే ఎక్కువగా రాహుగ్రస్త సూర్యగ్రహణము రాహుగ్రస్త చంద్రగ్రహణమే ఉంటాయి. కేతువు కనీసం మూడేళ్లు దాటాకనో ఐదేళ్లకో ఒక్కోసారి ఏడేళ్లకో మాత్రమే ఒకసారి పట్టుకుంటాడనమాట. ఇప్పుడు ఈ పట్టుకునేటప్పుడు వెంటనే భక్తులందరికీ ఒక అనుమానం వచ్చింది. తాత్కాలికంగా అయినా సరే సూర్యుడు చంద్రుడు కనిపించకుండా ఉండడం లోకానికి అపశకునం అంటారు. అప్పుడు మేమేం చేయాలి? సూర్యగ్రహణం వల్ల చంద్రగ్రహణం వల్ల లోకానికి నష్టం వస్తుందిట. ప్రజలకి గ్రహదోషాలు వస్తాయి, దుర్నిమిత్తాలు వస్తాయి, లేక ఒక్కొక్కసారి అనావృష్టి రావచ్చు, అతివృష్టి రావచ్చు, పంటలు పాడైపోవచ్చు. అప్పుడు మేమేం చెయ్యాలి? మాకు కూడా ఏదన్నా సులభోపాయం తరించడానికి శుభం పొందడానికి అందించండి అనగా శివుడు కేశవుడు బ్రహ్మ కలిసి, ప్రజలారా, గ్రహణం వచ్చిన తర్వాత మీరు యథాశక్తిగా మీ గురువులు ఉపదేశించిన మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యండి. ఇప్పుడు ఇవన్నీ కూడా త్రిమూర్తులు చెప్పిన వాట అనమాట. అంటే ఉదాహరణకి రేపే సంగతి తీసుకుందాం, 8:11 ఉంది కదా, అప్పటి నుంచి మొదలుపెట్టి 11:18 దాకా మీ గురువులు ఇచ్చిన మంత్రాన్ని మానవులు జపం చేసుకోవాలి. యథాశక్తి జపం చేయటం వల్ల వాళ్ళకు ఉన్న అన్ని అరిష్టాలు పోతాయి. ఈ రాహువు కానీ లేక కేతువు కానీ ఏ నక్షత్రంలో ఉండగా గ్రహణం పట్టుకుంటుందో ఆ నక్షత్రము ఆ రాశి పక్క రాశి వాళ్ళకు కూడా గ్రహణ దోషమని ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు రేపు మనకి మూలా నక్షత్రంలో పట్టుకుంటోంది గ్రహణం. సరిగ్గా మూలా నక్షత్రం ఆరంభమైన సమయంలో కేతువు అనేవాడు సూర్యుడు పట్టుకుంటున్నాడు. ఈ మూలా నక్షత్రం ధనురాశిలో ఉంటుంది. రాశులు 12 కదా, ఈ 12లో ధనురాశిలో ఉంటుంది. కాబట్టి ధనురాశి వాళ్ళు మాత్రం గ్రహణమును వీక్షించకూడదు. తక్కిన వాళ్ళు కూడా డైరెక్ట్గా చూడకుండా ఉండడం మంచిది, ఏదైనా కళ్ళదోడు పెట్టుకు చూడడం మంచిది. ఒక్క ధనురాశి వాళ్ళు మాత్రం చూడకూడదు. దాంతోపాటు రాశిలో ఉన్నటువంటి పూర్వాషాఢ కూడా ఉంది కదా, దాని పక్కన ఉన్న నక్షత్రం ఉత్తరాషాఢ వాళ్ళు కూడా గ్రహణం చూడకుండా ఉండడం మంచిది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలట? గ్రహణం పట్టడానికి 2 గంటల ముందు, గ్రహణం అయిన తర్వాత 1 గంట తర్వాత తప్ప ఈలోపు మధ్యలో ఆహారం స్వీకరించకూడదు. ఒక్క గర్భవతులు ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళు మాత్రం గ్రహణ సమయంలో మరీ 3-4 గంటలు ఉంటే దర్భ వెయ్యబడిన పాలు కొంచెం తాగవచ్చు, ఎక్కువ తాగకూడదు. అదేనా, 3 గంటల కంటే ఎక్కువ గర్భవతులు ఆహారం తీసుకోకుండా ఉండకూడదు కనుక దానికి కొంచెం ముందు వాళ్ళు ఆహారం స్వల్పంగా తీసుకుని ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆకలికి తట్టుకోలేకపోతే కడుపుకి ప్రమాదం కనుక ఇంట్లోనే మంచం మీద విశ్రాంతిగా కూర్చుని కొంచెం పాలు, అది కూడా దర్భ వేసిన పాలు తాగవచ్చు. దర్భ వెయ్యబడినటువంటి పదార్థం పాడు కాదు. ఆవకాయలు కానీ మాగాయలు కానీ ఇంట్లో ఉన్నటువంటి నిలవ ఉండే పచ్చళ్ళు కానీ పాలు కానీ మంచినీళ్ళు కానీ దర్భ వేశామా, అవి గ్రహణ శూలతో సంబంధం లా, గ్రహణ దోషానికి అవేం పనికిరావు. ఇక ఇప్పుడు మిమ్మల్ని బెదిరించేసి ధర అవేవో నవధాన్యాలు దానం చేయండి అన్నారే, ధాన్యాలు దానం చేయడం చాలా మంచిదే, కానీ చేయకపోతే కొంపే మొలగదు. ఎవడో శనగలు దాన విసిరేయండి దానం చేస్తే ఫలితం వస్తుంది అనేది ఉట్టి అబద్ధం. అలాంటి వాటికి శాస్త్ర ప్రమాణాలు లేవు. శాస్త్రంలో ప్రమాణం చూపించాలి. ఏ పురాణంలో అయినా ఒరే రేపు శనగలు దానం చేయండి అన్నాడు అలా? నవధాన్యాలు, స్వయంపాకములు, సువర్ణము ఇలాంటివి కామన్గా ఈ గ్రహణ సమయంలో దానము చేస్తే చాలా మంచిది అని సుస్పష్టంగా పురాణాల్లో ఉన్నాయి, మహాత్ములు చేశారు. అంతేగాని మీరు సేరు శనగలు పారేయండి అలాగా, పారేస్తే మీ ఇంట్లో డబ్బులు వచ్చి పడిపోతాయి అని చెప్పడం అంతా ఉట్టి మోసం. భగవంతుడు మనకి శక్తి ఇచ్చినంత మేరకి మీకు అవకాశం ఉన్నంత వరకు ఏదైనా దానం చేయండి. దానం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. సుస్పష్టంగా మనకి వేదం ఏం చెప్పింది? ఉపనిషత్తు ఏం చెప్పింది? న కర్మణ న ప్రజయాధనే న త్యాగే నైకే అమృతత్వమానసుహు. నాయన, నువ్వు ఎన్ని గొప్ప పనులు చేసినా, కర్మ అంటే పని అన్నమాట, న కర్మణ, నువ్వు చేసే పనుల వల్ల ఏమి నువ్వు మోక్షం పొందవు. న ప్రజయ, నీ సంతానం వల్ల నీకేం మోక్షం లేదు. ప్రజ అంటే సంతానం, పిల్లలు ఏదో మోక్షం ఇస్తారనుకోవడం ఒట్టి భ్రమ. సుస్పష్టంగా వేదంలో రోజు మీరు వింటున్న మాట ఇది, న కర్మణ న ప్రజయ ధనేన, నీ డబ్బు వల్ల నువ్వు మోక్షం పొందవు. మరి దేనివల్ల మోక్షం పొందుతావు? త్యాగే నైకే అమృతత్వ మానసుహు, ఒక్క త్యాగం వల్ల, దానం వల్ల మాత్రమే అమృతత్వం ఆనసుహు, మళ్ళీ పుట్టుక లేని స్థితి పొందుతావు, చావు లేని స్థితి పొందుతావు. అనగా పునర్జన్మ లేకుండా చేసుకుంటావు, జన్మరాహిత్యం పొందుతావు. అన్నిటికంటే త్యాగం చాలా గొప్పది. ఈ గ్రహణ సమయంలో చేసే దానములు అపూర్వ ఫలితాలు ఇస్తాయి. అవి చెయ్యమన్నారు తప్ప ఇది చెయ్యకపోతే కొంప ములిగిపోతుందని మాత్రం మన పురాణములు చెప్పలేదు. ఇవన్నీ ఉట్టి భ్రమ. కాబట్టి నిశ్చింతగా మీరంతా హాయిగా గ్రహణ స్నానం చెయ్యండి. స్నానానంతరం మీకు తోచింది మీ మహానుభావులకి దానం చేసుకోండి. ఎక్కువగా గ్రహణ సమయంలో జపం మాత్రం చెయ్యండి. కాస్త ముందు వెనక కూడా ఏమీ తినకుండా ఉండడం మంచిది. మరీ షుగర్ పేషెంట్లు అయితే గ్రహణం 8 పడితే ఏ 7 ఏ బిస్కెట్లో 4 తినండి, ఏం పర్వాలేదో, చెంబుడు కాఫీ తాగండి, అంతకంటే ఎక్కువ తక్కండి. మరీ 2 తాగితే వెళ్ళేది ఇబ్బంది, కానీ గ్రహణంలో కూర్చుని కాసేపు అటు ఇటు వేరే గ్రహణాలకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఏంటన్నమాట, లఘువుగా కొంత తీసుకోవచ్చు. ఆరోగ్యం సహకరిస్తే మాత్రం గ్రహణం విడిచిపెట్టేదాకా ఏమీ తినకుండా ఉండడం అంత ఉత్తమం, మరొకటి లేదు. ఇక మీలో చాలామంది గురూపదేశ మంత్రాలు పొందిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ పొందకపోతే ఏ మంత్రము లేదు, ఇంట్లో కూర్చున్నాం, మాకు ఈ సమయంలో గురువు గారు ఏమి ఇవ్వడానికి అవకాశం లేదనుకున్న వాళ్ళు, ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ. ఇప్పుడంటే మీరు ఎదురుకుండా ఉన్నారు కాబట్టి ఏదన్నా మంత్రం నేను ఇస్తే మీరు చేసుకోగలుగుతారు. కానీ ఎంతోమంది హైదరాబాద్లో ఉన్నారు, ఏలూరులో ఉన్నారు, మైసూరులో ఉన్నారు, మైసూరులో ఉండి ఉసూరు అంటూ ఉండొచ్చు, బెంగళూరులో ఉండి బెంగబెట్టుకోవచ్చు. అటువంటి వాళ్ళ కోసం ఈ లైవ్ కూడా పెడుతుంది కనుక ఇది మనకి ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్. వాళ్ళందరూ హాయిగా ఇంట్లో కూర్చొని జపం చేసుకోవడానికి వీలుగా ఈ 2 చెబుతున్నాను, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ. ఈ మంత్ర జపాలు చేసుకోండి. వ్యూహలక్ష్మి మంత్రం అని ఒక మంత్రం ఉన్నది, ఇది చాలా గొప్ప మంత్రం. వెంకటేశ్వరుడి వక్షస్థలం మీద ఉన్న లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం అది. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మియై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. ఇది వ్యూహలక్ష్మి మంత్రం. ఈ మహామంత్రం గ్రహణ సమయంలో జపం చేస్తే అపూర్వ ఫలితం వస్తుంది. ఇందాకే చెప్పినట్టుగా ఒక జపం 1000 సమానం కదా. లక్ష్మీదేవి యొక్క ఈ దివ్య మంత్రమును జపం చేయటం వల్ల కటిక దారిద్ర్యం తొలగిపోతుంది. రుణాలుంటే ఆ రుణాలన్నీ విముక్తి అయిపోతాయి, రుణాలు తీరిపోతాయి. కొంతమంది కర్మగాలి, వాడు ఇన్కమ్ ట్యాక్స్ 25,000 కట్టాల్సి వస్తే 25,000 కట్టమన్నాడు అనుకోండి, వాడు ఈ జపం చేస్తే వాడికి 25,000 ఆ పెంట వదిలిపోతుంది. నేను చెప్పినవన్నీ నమ్మి చేసిన వాళ్ళంతా బాగుపడ్డారు, అందువల్ల చెబుతున్నాను అన్నమాట. కాకపోతే కాస్త శ్రద్ధతో ఆ కాసేపు ఈ ఫోన్లు గిన్నెలు తీసి పక్కన పెట్టండి. సంవత్సరంలో ఒక 3 మన కోసం ఫోను రూములో పారేస్తే ఏం కొంప ములుగుతుంది? కొంచెం వాటిని తట్టుకోవాలన్నమాట. ఇక ఎటొచ్చెట్టు పోయినా చలికి ఓర్చుకొని విడుపు స్నానం ఒక్కటి మాత్రం తప్పక చెయ్యాలి. పట్టు స్నానం ఎలాగో ఇళ్లలో వేడిళ్ళే చేస్తున్నారు, హాయిగా హాయిగా జపం చేసుకోండి, ఏం పర్వాలేదు. విడిచిపెట్టేటప్పుడు మాత్రం మీరందరూ కూడా పరమ పవిత్రమైన శమంత పంచకం దగ్గర ఉన్నారు. ఆ స్నానం కోసమే ఇంత దూరం వచ్చాం మనం, మిగతా అన్నీ ఒక పక్కన పెట్టండి. కేవలం స్నానము నిమిత్తమే వచ్చాం మనం. ఇంత దూరం వచ్చి స్నానం చేయకపోతే మన జీవితం వ్యర్థం. ఇంకో రహస్యం చెప్పనా? ఒక్క క్షణం అందులో దిగేదాకే అనిపిస్తుంది. ఒక్కసారి ఉడుంగుని ములిగితే ఆ తర్వాత అరగంటేనే అందులోంచి రాబుద్ది. శీతవాత జనితానందము అంటాడు కృష్ణుడు. చల్లదనంలో కూడా ఆనందం ఉందిటే, అందువల్ల ఒక్కసారి ములిగిన తర్వాత మాత్రం ఏమీ పర్వాలేదు అనిపిస్తున్నమాట మనకి. కాబట్టి ధైర్యం చేసి శుభ్రంగా స్నానం చేయండి, భగవంతుడు అనుగ్రహిస్తాడు, మీకు పునర్జన్మ లేకుండా చేస్తాడనమాట. ఏకకాలంలో నవగ్రహ అనుగ్రహం లభిస్తోంది, గురు కటాక్షం లభిస్తోంది, జగద్గురుడైన శ్రీకృష్ణ పరమాత్ముని కటాక్షం లభిస్తోంది మనకి. గ్రహణ స్నానం చేయటం వల్ల వచ్చే అనేకానేక శుభ ఫలితాలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కృష్ణుడంతటి వాడు స్నానం చేసి చేయించినటువంటి స్థలానికి కూడా మనం వచ్చాం కనుక వీటిని మనం సద్వినియోగం చేసుకుందాం. నమః పార్వతీపతే హర హర మహాదేవ.